విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతం అనుపేతం అపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతరాదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికాః భువి భావుకాః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்க சக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ஓம் ஸ்ரீ சங்கராச்சாரிய வர்யாய நமஹ. ஓம் பிரம்மானந்த பிரதாயகாய நமஹ. ஓம் அஜ்ஞான திமிராதித்யாய நமஹ. ஓம் சுஜ்ஞானாம்புதி சந்திரமசே நமஹ. ஓம் வர்ணாஸ்ரம பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் ஸ்ரீமதே நமஹ. ஓம் முக்தி பிரதாயகாய நமஹ. ஓம் சிஷ்யோபதேச நிரதாய நமஹ. ஓம் பக்தாபீஷ்ட பிரதாயகாய நமஹ. ஓம் சூக்ஷ்ம தத்துவ ரகஸ்ய ஜ்ஞாய நமஹ. ஓம் காரியகாரிய பிரபோதகாய நமஹ. ஓம் ஞானமுத்ராஞ்சிதகராய நமஹ. ஓம் சிஷ்யஹ்ருத் தாபஹாரகாய நமஹ. ஓம் பரிவ்ராஜ ஆசிரமோத்தர்த்ரே நமஹ. ஓம் சர்வதந்திர ஸ்வதந்திர தியே நமஹ. ஓம் அத்வைத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் சாட்சாத் சங்கரரூபத்ருதே நமஹ. ஓம் ஷண்மத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் த்ரயி மார்க்க பிரகாசகாய நமஹ. ஓம் வேத வேதாந்த தத்வஜ்ஞாய நமஹ. ஓம் துர்வாதி மதகண்டனாய நமஹ. ஓம் வைராக்ய நிரதாய நமஹ. ஓம் சாந்தாய நமஹ. ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ. ஓம் பிரசன்ன வதனாம்போஜாய நமஹ. ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ. ஓம் புராண ஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ. ஓம் நித்யத்ருப்தாய நமஹ. ஓம் மகதே நமஹ. ஓம் சுஜயே நமஹ. ஓம் நித்யானந்தாய நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நிஸ்ஸங்காய நமஹ. ஓம் நிர்மலாத்மகாய நமஹ. ஓம் நிர்மமாய நமஹ. ஓம் நிரஹங்காராய நமஹ. ஓம் விஸ்ய வந்திய பதாம்புஜாய நமஹ. ஓம் சத்த பிரதானாய நமஹ. ஓம் சத்பாவாய நமஹ. ஓம் சங்க்யாதீத குணோஜ்வலாய நமஹ. ஓம் அனகாய நமஹ. ஓம் சாரஹ்ருதயாய நமஹ. ஓம் சுதியே நமஹ. ஓம் சாரஸ்வத பிரதாய நமஹ. ஓம் சத்யாத்மனே நமஹ. ஓம் புண்ணியசீலாய நமஹ. ஓம் சாங்கியயோக விசக்ஷணாய நமஹ. ஓம் தபோராசியே நமஹ. ஓம் மகாதேஜசே நமஹ. ஓம் குணத்ரய விபாகவிதே நமஹ. ஓம் கலிக்னாய நமஹ. ஓம் காலகர்மஜ்ஞாய நமஹ. ஓம் தமோகுண நிவாரகாய நமஹ. ஓம் பகவதே நமஹ. ஓம் பாரதீ ஜேத்ரே நமஹ. ஓம் சாரதாஹ்வான பண்டிதாய நமஹ. ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ. ஓம் லக்ஷ்யபேத பிரதர்சகாய நமஹ. ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ. ஓம் யோகி ஹுருத் பத்மபாஸ்கராய நமஹ. ஓம் அதீந்திரிய ஜானநிதயே நமஹ. ஓம் நித்யாநித்ய விவேகவதே நமஹ. ஓம் சிதானந்தாய நமஹ. ஓம் சன்மயாத்மே நமஹ. ஓம் பரகாய பிரவேசகுருதே நமஹ. ஓம் அமானுஷசரித்ராட்யாய நமஹ. ஓம் க்ஷேமதாயினே நமஹ. ஓம் க்ஷமாகராய நமஹ. பவ்யாய நமஹ. ஓம் பத்ரப்ரதாய நமஹ. ஓம் பூரி மஹிம்னே நமஹ. ஓம் விஸ்வரஞ்சகாய நமஹ. ஓம் ஸ்வப்ரகாசாய நமஹ. ஓம் சதாதாராய நமஹ. ஓம் விஸ்வபந்தவே நமஹ. ஓம் சுபோதயாய நமஹ. ஓம் விசாலகீர்த்தயே நமஹ. ஓம் வாகீசாய நமஹ. ஓம் சர்வலோகஹிதோத்சுகாய நமஹ. ஓம் கைலாச யாத்ரா சம்ப்ராப்த சந்திரமௌலி பிரபூஜகாய நமஹ. ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கர ராஜாக்கிய யந்திர ஸ்தாபன தீக்ஷிதாய நமஹ. ஓம் ஸ்ரீசக்ராத்மக தாடங்க தோஷிதாம்பா மனோரதாய நமஹ. ஸ்ரீ பிரம்மசூத்ரோபனிஷத் பாஷ்யாதி கிரந்த கல்பகாய நமஹ. ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் மகாமதயே நமஹ. ஓம் திசப்ததி மதோச்சேத்ரே நமஹ. ஓம் சர்வதிக் விஜய பிரபவே நமஹ. ஓம் காஷாய வசனோபேதாய நமஹ. ஓம் பஸ்மோத்தூலித விக்ரஹாய நமஹ. ஓம் ஞானாத்மகைக தண்டாட்யாய நமஹ. ஓம் கமண்டலுல சத்கராய நமஹ. ஓம் குரு பூமண்டல ஆச்சாரியாய நமஹ. ஓம் பகவத்பாத சஞ்ஞகாய நமஹ. ஓம் வியாச சந்தர்சன பிரேதாய நமஹ. ஓம் ரிஷ்யசுரங்கபுரேஸ்வராய நமஹ. ஓம் சௌந்தர்யலஹரி முக்கியபகுஸ்தோத்திர விதாயகாய நமஹ. ஓம் சதுஷஷ்டி கலாபிஜ்ஞாய நமஹ. ஓம் பிரம்மராட்சச மோட்சதாய நமஹ. ஓம் ஸ்ரீமன் மண்டன விசிராக்ய ஸ்வயம்பூஜய சந்நுதாய நமஹ. ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ. ஓம் பத்மபாதார்ச்சிதாங்கிரிகாய நமஹ. ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்மஜான பிரதாயகாய நமஹ. ஓம் சுரேஸ்வராக்ய சச்சிஷ்ய சந்யாசாஸ்திரமதாயகாய நமஹ. ஓம் நிருசிம பக்தாய நமஹ. ஓம் சத்ரத்னகர்பஹேரம்ப பூஜகாய நமஹ. ஓம் வியாக்யா சிம்ஹாசன ஆதீசாய நமஹ. ஓம் ஜெகத் பூஜ்யாய நமஹ. ஓம் ஜெகத் குருவே நமஹ. ஓம் ஸ்ரீமச்சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. శ్రీకృష్ణ పరమాత్మని అనేకమైన దివ్యలీలలు చూసి 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 వ్రజభూమి వాసులంతా పులకించిపోయారు. శ్రీకృష్ణుడు దేవత్వంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి, మానవత్వంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో యమళార్జున భంజన ఘట్టం ద్వారా నిరూపించాడు ఆయన. అంటే భాగవతం మనకు గొప్ప సందేశం ఇచ్చింది. ఏమిటో ఆ సందేశం తెలిసిన, ఎంత దేవతలైనా పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్న సత్సంగం విడిచిపెడితే మాత్రం జడత్వం పొందుతాడు. భాగవతంలో ఒక గొప్ప శ్లోకం ఉంది, సత్సంగ విమోచనం వల్ల జడత్వమును పొందును. దానికి ఉదాహరణ ఎవరు? నలకోవరుడు, మణిగ్రీవుడు. శివుడి దగ్గరే ఉన్నారు నిజానికి వాళ్ళు. ఈశ్వరుడికి సేవ చేశారు, సంగీతానికి సహకరించారు, కానీ మధ్యలో సత్సంగం విడిచిపెట్టారు. అంటే ఇలా భాగవతోత్తములు సేవ చేయటం మాని, పురాణములు వినడం మాని, పరమేశ్వరుడికి కంఠం వినియోగించడం మాని, ఒక్కసారి వాళ్ళు మద్యపానం వంటి లోలత్వంలో పడ్డారు. అంటే సత్సంగం విడిచిపెట్టి మళ్ళీ సంసారంలో ప్రవేశించేవాడు ఏమవుతాడు? వెంటనే జడత్వాన్ని ప్రవేశిస్తాడట. జడత్వం ప్రవేశించడం అంటే కదలు లేకుండా అయిపోవటం. అదే చెట్లు అంటే. చెట్లు అవడం అంటే పైకి చెట్లు కింద కనపడతాయి, కానీ మనిషి జడుడు అయిపోతున్నాడు. ఆధ్యాత్మిక చైతన్యం పోతుంది. మనలో చైతన్యం అని ఒకటి ఉన్నది, చిచ్చక్తి అంటారు దానిని, గొప్ప కదలిక. ఈ కదలిక జ్ఞానముతో కూడిన కదలిక అయి ఉండాలి. అలా కాకుండా వ్యసనములలోకి ఇది కదిలిందంటే వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. సత్సంగం వల్ల జడత్వం తొలగుతుంది. సత్సంగం విడిచిపెడితే దేవుడి సన్నిధానంలో ఉన్న దేవతా స్వరూపులైనా సరే జడత్వం పొందుతారు. మళ్ళీ జడత్వం పొందినవాడు అదే పరమాత్మ యొక్క స్పరిశకు నొచ్చుకుంటే దివ్య చైతన్యాన్ని పొందుతాడు. అందువల్ల కృష్ణుడు ఎన్నో లీలలు చేసి తద్వారా జడుణ్ణి చేతనుణ్ణిగా, చేతనుణ్ణి జడుడిగా చేస్తూ ఒక క్రీడ చేస్తున్నాడు. ఈ ఆటల గురించి తెలియనటువంటి గోపాలకులు పరమ ప్రేమ గనక కృష్ణుడంటే, కృష్ణుడికి ఏదైనా ఇంత అపాయం కలిగితే తట్టుకోలేని సున్నిత హృదయులు కాబట్టి వాళ్ళంతా ఒకరోజున ఒక శుభముహూర్తంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నాయకుడు ఉపనందుడు. అంటే నందుడి కంటే వయస్సులో బాగా పెద్దవాడు, జ్ఞాని. నిజానికి ఉప అనే శబ్దమునకు చిన్న అనర్థం. అధ్యక్షుడి కంటే ఉపాధ్యక్షుడి యొక్క పవర్ తక్కువ, కానీ ఇంద్రుడి కంటే ఉపేంద్రుడి శక్తి ఎక్కువ. ఇంద్రుడు కేవలం ఒక దేవరాజు, అది ఉపేంద్రుడు అంటే సాక్షాత్తు విష్ణువు. అలాగే నందుడి కంటే ఉపనందుడు అనేవాడి దగ్గర జ్ఞానము చైతన్యము ఎక్కువ. అందుకే ఆయన సలహాని అందరూ స్వీకరించేవారు. వయస్సులో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు, ఈ రెండింటిలో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు సహజంగా పూజార్హులు. కొందరికి వయస్సు ఉంటుంది, వయస్సు ఎలాగో పూజార్హత్వమే, కానీ వయస్సు కంటే జ్ఞానం కదా గొప్పది మరి. అందువల్ల ఇటు జ్ఞానము వయస్సు రెండు ఉంటే ఇంక వాళ్ళకి సాష్టాంగ పడాలి. అందుకే గోపాలకులు నిరంతరం ఉపనందునికి పాదనమస్కారం చేసేవారు. ఆయన గోపాలకులందరినీ ఒక చోట సమావేశపరిచి వాళ్లతో పాటు ఆడవాళ్ళని కూడా, ముఖ్యమైన వాళ్ళని కూడా ఓ చోట కూర్చోబెట్టి, ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఆడవాళ్ళు కూర్చునుండగా, నాయనలారా మనం ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. ఇంతకాలం మనం ఏళ్ల తరబడి మంచి మంచి పటిష్టమైన భవనములు కట్టుకుని ఈ వ్రజభూమిలో ఉన్నాం. దీనికి నందుడి పేరు మీదుగా నందగ్రామం అని పేరు పెట్టాం. కానీ ఈ గ్రామం ఇక మనకు అచ్చి రావటం లేదేమో అనిపిస్తున్నది. ఇదివరకు సుఖంగానే బ్రతికాం. ఈ మధ్యనే మన కృష్ణుడు పుట్టాక కృష్ణుడికి అన్ని గండాల మీద గండాలు వస్తున్నాయి. బహుశా కృష్ణుడికి ఈ స్థలం అచ్చి రాలేదేమో, అది నాకు భయంగా ఉన్నది. ఎందుకని? ఈ ప్రదేశంలో కృష్ణుడికి ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ నుందురే మనుజులు ఈ మన కృష్ణునకి ఎగ్గు చేయగా రక్కసురాలు పాలొసగే రాలపై సుడిగాలి వైచే పై క్రిక్కిరియంతరుల్వడియే కేశవు సత్కృప తప్పే చాలు నేడెక్కడికైన పోవలయు ఇంకిట గోపకులారవింటిరే. ఇక్కడ మానవులు ఉండడానికి వీలు కాని పరిస్థితులు వచ్చాయి. అంటే ఇక్కడ మానవులు ఉండకూడదు. మానవులు ఎప్పుడుంటారు? సుఖంగా ఉన్న వాతావరణంలో ఉంటారు, గండములు లేని చోట ఉంటారు, పిల్లలకి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న చోట ఉంటారు. తమ పిల్లలకి రోగాలు వచ్చి, తమ పిల్లలకి కష్టాలు వచ్చి, పిల్లలకి నిరంతరం ప్రాణగండాలు వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో మానవులు ఉండకూడదు అని బృహస్పతి లాంటి పెద్దలు వాస్తుశాస్త్రంలో చెప్పారు. వాస్తుశాస్త్రం ఒకటి చెప్పిందిట, పిల్లలకి పదే పదే కష్టాలు వస్తున్నాయంటే ఆ ప్రాంతం విడిచిపెట్టి పోవాలి. లేదా పిల్లలకి తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చిందంటే ఆ ప్రాంతం విడిచిపెట్టాలి. పిల్లలకి చదువు సాగిన చోట ఉండకూడదు. సొంతూరు అంటే పుట్టి పెరిగిన ఊరని కాదు, తమకి ఏ ప్రాంతంలో ఉంటే తమ పిల్లలకి తమకి అంతో ఎంతో కాస్త విద్య అభివృద్ధి ఉంటాయో అక్కడ ఉండాలి అని శాస్త్రం అన్నమాట. మనకి ఈ ప్రాంతం అచ్చెందుకు రాలేదంటే, ఈ చిన్నారి కృష్ణుణ్ణి చంపడానికి కళ్ళు తెరవని పసిపాపడ దగ్గరికి ఒక రాక్షసి వచ్చి విషంతో కూడిన చన్నుబాలిచ్చి చంపాలనుకున్నది. కేశవుడి అనుగ్రహంతో అదే చచ్చిపోయింది. మన బాబు మనకు దక్కాడు. ఆ తర్వాత మీద బండి పడింది. ఈ దండిబాలుడు మళ్ళీ బ్రతికాడు కేశవానుగ్రహం. ఆపై సుడిగాలి పైకి పట్టుకుపోయి కింద పారవేసింది, మళ్ళీ బ్రతికాడు, అది కేశవానుగ్రహం. నిన్నగాక మొన్న క్రిక్కిరియన్ తరుల్ వడి దగ్గర కంట వచ్చి మీద పడిపోయాయి చెట్లు. కిరిసి కిరిసి క్రిక్కిరిసి అనమాట. అంటే ఏమిటి, దాదాపు కృష్ణుడు మీద పడ్డాయి. చెట్లు దూరం దూరంగా పడితే పర్వాలా, ఆ రెండు చెట్లు దగ్గరగా ఇరుక్కుపోయి పడ్డాయి. అలా ఇరుక్కుపోయిన మధ్యలో మన కృష్ణుడు మాత్రం ఏ బెరుకు లేకుండా తాను ఇరుక్కోకుండా బ్రతికి బట్టకట్టాడు. ఆ కేశవుడు అనుగ్రహం ఇదంతా. అందుకే కేశవు సత్కృప పదే పదే వాళ్ళు అన్నమాట, కేశవానుగ్రహం ఉంటే మనం శవం కాకుండా రక్షింపబడతాం. ఆయన అనుగ్రహంతో బ్రతికారు వీళ్ళంతా. చాలు చాలు, అస్తమానం పరమాత్ముడే రక్షిస్తాడని భారం ఆయన మీద వేయకుండా మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. మానవుడు తన ప్రయత్నం సంపూర్ణంగా చేసి చిట్ట చివరిగా పరమాత్మ మీద భారం విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా పోతే ఈ గండాలు రావేమో, సుఖంగా ఉంటామేమో అని నాకు అనిపిస్తున్నది. మనం ఎక్కడికైనా పోదాం ఏమంటారు అనగానే వాళ్ళంతా బాగా ఆలోచించి మేమందరం అదే మాట అనుకుంటున్నాం, మేము అనలేకపోయాం, నువ్వు అన్నావు అంతే తేడా. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి కంటే మనకి ఇష్టమైన వ్యక్తులు లేరు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతో శుభం జరుగుతోంది మనకి, ఆయనకి మాత్రం అశుభాలు జరుగుతున్నాయి. కానీ ఐశ్వర్యం పెరిగింది, గోసంపద పెరిగింది, ఆనందం పెరిగింది. ఆయనకి మాత్రం, బాబుగారికి మాత్రం రోజు గండాల మీద గండాలు వచ్చి పడుతున్నాయి. ఆయనకంటే ప్రాణం మనకెవరు, ఆయన లేకపోతే ఒక్క క్షణం ఉండలేం గనక నువ్వన్నట్టే మరో చోటికి అందరం కూడా సామాన్లతో మకం మార్చేద్దాం, మన రాజధాని మార్చేద్దాం. కానీ కొత్త రాజధాని నిర్మాణానికి కావలసిన స్థలం నువ్వే చూపించు అన్నారు వాళ్ళు. వెనకటి ఒక సామెత ఉంది, నీ నెత్తి మీద ఏదో ఉందన్నట్ట, అయితే నువ్వే తీసేయన్నట్టు వీడు. అలాగా కొత్త చోటకి పోదామంటే మా అంతట మేము ఎక్కడికి వెళ్ళలేము, ఈ ప్రదేశం అలవాటైన ప్రదేశం కనుక. మంచో చెడ్డో అంతా నువ్వే చెప్పావు కనుక నువ్వే చూపించు మంచి స్థలం అని. కానీ అప్పుడు ఆయన చెప్పాడు, వనం బృందావనం నామ పశవ్యం నవకానం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. బృందావనము అని పేరు కలిగిన ఒక అడవి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. మనం ఇదివరకు చాలాసార్లు అందులోకి అడుగు పెట్టాం కదా, అక్కడికి పోదాం. ఎందుకంటే అది బృందావనం, సామాన్య బృందావనం కాదు, మునీంద్ర బృందావనం. అంటే మునుల యొక్క సమూహములను రక్షిస్తుంది. ఎంతోమంది మునులు అక్కడ ప్రత్యక్షంగాను అదృశ్య రూపాలలోనూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. మునులకు ప్రీతిపాత్రమైన వనం అది. ఒకప్పుడు గర్గాచార్యుడు గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన దివ్య వనమని దాని గురించి చెప్పాడు. బృంద అంటే ఇంద్రియ సమూహమును అవనం రక్షిస్తుంది, అంటే ఇంద్రియములు ఉద్ధృతి పొందకుండా కాపాడుతుంది. అక్కడికి వెళ్ళిన వాడికి ఇంద్రియ భ్రాంతి తగ్గి పరమాత్మ మీద మనస్సు లగ్నమవుతుంది, పవిత్ర హృదయం వస్తుంది. సాధ్యమైనంత వరకు ఆలోచనలు బృందావనంలో ఉన్నంత వరకు భగవంతుడి మీద విశ్వాసంతో వెళ్ళిన వాడికి హృదయం ఆయన మీద లగ్నమయ్యి అపవిత్రమైన ఆలోచనలు రావు. కాబట్టి బృందావనం మునీంద్ర బృందావనం, ఇంద్రియ బృందావనం అది. అంత గొప్ప స్థలం అది. పశవ్యం పశువులు ఉండడానికి పనికొచ్చే స్థలం అది. నవకాననం అది కొత్త అడవి, పైగా దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం ఈశ్వరుడు భూలోకానికి మొట్టమొదటి అడుగు పెట్టిన స్థలం, అందుకే దానికి నందీశ్వర వనం అని కూడా పేరండోయి. గోవర్ధన పర్వతానికి పూజ చేసేటప్పుడు అప్పుడు ఉమావనానికి అంబికావనానికి వెళ్ళారో అని చెబుతాడు చూడండి మీకు. ఆ వనంలోకి ఒకసారి అమ్మవారితో సహితంగా పరమేశ్వరుడు నందీశ్వరుడి మీద ఎక్కి వచ్చాడు. నందీశ్వరుడు తిరిగిన ప్రదేశం అంతటికీ బృందావనం అని పేరు. నంది అడుగు పెట్టిన స్థలం, ఆయన గెట్టల వల్ల ఆ ప్రదేశం పవిత్రమైంది. ఇంతకీ నందీశ్వరుడు సాక్షాత్తు ధర్మదేవత. ధర్మదేవత ఆ ప్రాంతం అంతా తన గెట్టలతో తొక్కి పారేసింది. ఆవులు తొక్కిన ప్రదేశం అత్యంత పవిత్రం. యజ్ఞం చేయాలంటే ఏం చేయాలో తెలుసా, ముందు ఆబోతులతోటి లేక ఎడ్లతోటి ఆ భూమిని దున్నిస్తారు. అప్పుడు అక్కడికి ఆవుల్ని వదులుతారు. ఆవులు 3 రోజులు కనుక ఆ ప్రాంతంలో అటు ఇటు తిరిగితే అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న దోషాలు పోయి యజ్ఞానికి పనికొస్తుంది. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలంటే ముందు నేల దున్నించి, దున్నిన తర్వాత ఆవుల్ని తిప్పి అలా 3 రోజులు తిప్పితే అప్పుడు అవి అక్కడ మూత్రం పేడ వేశాక అప్పుడు ఆ స్థలం వాటి గిట్టల వల్ల వాటి వల్ల పవిత్రమయ్యాక అప్పుడు యజ్ఞం చేస్తారు. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ యజ్ఞం చేస్తున్నాం, కానీ పూర్వకాలంలో నియమం. అందుకే జనక మహారాజు గారు భూమిని దున్నుతూ ఉంటే సీత దొరికింది, అది మర్చిపోకండి. మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నిటికీ అలాగే చేసేవారట. ఇంకో రహస్యం కూడా చెబుతా వినండి. ఇలాంటి ఆడిటోరియంలో పూర్వకాలంలో భాగవతం చెప్పించే ముందు ఆవుల్ని ఒకసారి తిప్పేవారు. ఆవులు కనుక ఈ స్థలంలో ఒకసారి తిప్పి పేడ వేసి వెళ్ళిపోయాక అప్పుడు ఆ స్థలం పూర్తిగా గోపాల మందిరం అవుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, వ్రజ భాగవతంలో, గర్గ భాగవతంలో, బ్రహ్మవైవర్త పురాణంలోను, భారతంలో కూడా చెప్పిన మాట. అందుకని పూర్వకాలంలో, ఇప్పుడంటే హాల్స్ కట్టేశాం పెర్మనెంట్గా, పూర్వం బయటే కదండి, ఆరు బయటే కదా పందిళ్ళేసో లేకపోతే ఓపెన్ ప్లేస్లోనో ఉపన్యాసాలు పెట్టేవారు. ఆ ప్రదేశంలో భాగవతమో రామాయణమో జరిగే ముందు ఆవుల్ని తెగ తిప్పేవారట. ఒక్కసారైనా ఆవులు అక్కడికి తిరిగితే ఆ ప్రదేశం అంతా అణువణువు పులకించిపోయి శ్రీకృష్ణుడు అక్కడ నిలబడతాడు. గోపాలుడు కదా ఆయన, గోవులు అక్కడికి అడుగు పెడితే గోపాలుడు అడుగు పెట్టి ఆ మందిరం గోపాల మందిరం అవుతుంది అని. అందుకని పూర్వం ఇవన్నీ నియమాలు చేసేవారు. ఇప్పుడు కలియుగం అవ్వడం వల్ల అసలు శాస్త్రం మర్చిపోయి మనం చేయడానికి ఇష్టం లేక కాదు. శాస్త్రం చెప్పేవాడు కావాలి, అది కూడా ప్రామాణికంగా చెప్పేవాడు అయి ఉండాలి. ఏదో నందీశ్వరుడికి శివుడికి మధ్యలో రావద్దు అని చెప్పాడు అనుకోండి, అది ప్రమాణం కాదు. ప్రమాణం ఏమిటో సంపూర్ణంగా తెలియాలి, లేకపోతే ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలుసా. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో రాకూడదనే భయంతో అసలు గుళ్ళోకి వెళ్ళడం మానేశారు చాలామంది. నందిని దాటి ఆ గడప దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వణిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో హారతిస్తున్నప్పుడు, అభిషేకం చేస్తున్నప్పుడు రాకూడదు. ఉత్తప్పుడు అటు ఇటు రాలేదు అనుకోండి, అప్పుడు అర్చకస్వామి అసలు అర్చన ఎలా చేస్తాడు. ఈ తుడిచేవుడు ఉంది అనుకుందాం కాసేపు, ఆలయంలో నందీశ్వరుడి దగ్గర ఉన్న గడప దగ్గర, ఇప్పుడు ఇక్కడే ఆలయం ఉంది రామలింగేశ్వర ఆలయం, అందులో నందీశ్వరుడికి గడపకి మధ్యలో ఉన్న చోట రోజు పని మనిషి శుభ్రంగా తుడుస్తుంది. ఈ మధ్యలోకి వస్తే నువ్వు సర్వనాశనం అయిపోతావంటే ఆవిడ తుడవడం మానేసిపోతుంది. అందువల్ల శాస్త్రం సరిగ్గా తెలుసుకోవాలి. శ్లోకం యొక్క అర్థం తెలియకపోతే ఎంత ప్రమాదం తెలియ తెలిసిన ఒక జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చాడు. భవితాయ మలోదయ అని శాస్త్రం చెప్పిందండి, అంచేత కవలలు పుడతారండి అన్నాడు. ఏమయ్యా నువ్వు చదివే శ్లోకానికి అర్థం నీకు తెలుసా అంటే, అవునండి మలోదయ కవలలు పుడతారండి అన్నాడు. మలం అంటే ఏమిటో తెలుసా అని అడిగాను. మలము అంటే మనం విడిచిపెట్టే వ్యర్థ పదార్థం అని అర్థం. చెమట బాగా పైకి వస్తే దాన్ని కూడా మలం అంటారు, చెత్త పదార్థానికి మలం అని పేరు. నువ్వు చదివే శ్లోకానికి మలోదయ అంటే మలం పుడుతుందని అర్థం. కవలలు ఎక్కడున్నారంటే, అదిగోనండి భవితాయ మలోదయ అన్నాడు. ఒరే నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, భవిత యమలోదయ అది, ఆ యా దీనికి కలపాలి. యమల అంటే జంట కవల, యమలోదయ అంటే కవలలు పుడతారు. ఈయనేమో భవితాయ అని ఆ భవిత పక్కన యా చేర్చి కలిపి మలోదయ అంటే ఎంత అర్థం దరిద్రంగా మారిపోయింది. కాబట్టి మనకు అర్థం తెలియకపోవడం తప్పు కాదు, తెలిసినట్టు నటించి ఇటు అటు ఇటు కలిపితే ఆ శ్లోకం యొక్క అర్థం అలా మారిపోతుంది. ఒక్కసారి శివపురాణము కానీ లేకపోతే నందీశ్వర సంహిత కానీ సౌనక సంహిత కానీ చూస్తే అప్పుడు నందికి శివుడికి మధ్యలో ఎప్పుడు రాకూడదో తెలుస్తుంది. అన్నిటికీ ఎప్పుడు రాకూడదు, వస్తే చాలు నువ్వు సర్వనాశనం అయిపోతావు అని స్టేట్మెంట్ ఇచ్చావా, ఇంక ఈ సృష్టిలో ఎవడూ ఏ ఉపాసన చేయలేడు. ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటే సంస్కృతం మీద ప్రామాణికమైన పట్టు లేక. కాబట్టి ఎప్పుడు కూడా ఈ భాష మీదో పురాణాల మీదో ప్రామాణికమైన శాస్త్ర ప్రమాణంతో కూడిన పట్టు ఉంటే అప్పుడు లోకానికి సరియైన సందేశం ఇస్తాం. అది ఉంటే ఎప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు చెబితే చేస్తారు, చెప్పకపోతే ఏం చేస్తారు, అన్నదానం చేయండి అంటే అది చేయడం వల్ల వచ్చేటటువంటి లాభం పురాణములో ఉన్న ఆధార కథ తెలిస్తే అప్పుడు చేస్తారు. గో సంరక్షణ ఇలా చెయ్యండి, ఈ పురాణంలో ఇలా చెప్పారు అని కాగితం మీద పెడితే ఓహో ఇన్ని పురాణములలో పరమాత్ముడు ఇలా చెప్పాడా అని చేస్తారు. చెప్పకపోవడం మాది లోపం, చెప్పినా చేయకపోతే అప్పుడు మీ లోపం, కానీ చెబితే సాధారణంగా చాలామంది చేసి తీరతారు. అందుకు చెబుతున్న మాట అన్నమాట, బృందావనానికి ఇంత శక్తి నందీశ్వరుడు 3 రోజుల పాటు అక్కడ తిరగడం వల్ల వచ్చింది. ఆవులు తిరిగితేనే పుణ్యమని, ఆవోతులు తిరిగితేనే ఎంతో పుణ్యమని శాస్త్రం చెబుతూ ఉంటే, అన్నిటికీ అతీతుడైన పరమేశ్వరుడితో సమానుడైన శిలాదపుత్రుడైన నందీశ్వరుడు అక్కడికి వచ్చాడు కనుక ఆ వనమునకు నందీశ్వర వనమని పేరు. అంతటి నందీశ్వర పరమాత్ముని యొక్క పాదముద్రిక చిహ్నితమైనటువంటి ప్రదేశం బృందావనం. అందుకే పశవ్యం, పశువులకు నివాస స్థానమై పోషణ కలిగిస్తూ పవిత్రంగా ఉంటుంది. కొత్త కొత్తగా చెట్లు పెరుగుతున్న స్థలం అది. గోప గోపీ గవాం సేవ్యం. మన గోపాలకులు, గోపికలు, ఆవులు, ఎద్దులు, ఆబోతులు అన్నీ ఆ ప్రదేశంలో సుఖంగా ఉండొచ్చు. ఇంకా పుణ్య అద్రి, మంచి పర్వతాలు, గోవర్ధన పర్వతం లాంటి పుణ్య పర్వతాలు ఉన్నాయి. అద్రి అంటే పర్వతం, పుణ్య అద్రి, పవిత్రమైన పర్వతాలు ఉన్నాయి. తృణ గడ్డి అక్కడ బాగా ఉన్నది, గడ్డి ఉంటేనే గోవుల్ని మనం పెంచగలం గనక. వీరుధం, వీరుత్ అంటే తీగలు, లతలు, చెట్లకు అల్లివిల్లు కొనిపోయి పెరుగుతున్నటువంటి పెద్ద పెద్ద లతలు ఉన్నాయి. రకరకాల తీగలున్నాయి, తామలపాకు తీగలున్నాయి, మల్లె తీగలున్నాయి, సన్నజాజి తీగలున్నాయి, ఇంకా విచిత్రమైనటువంటి గడ్డిని పెంచేటటువంటి తీగలున్నాయి. వీటన్నిటితోటి నిరంతరము వసంత ఋతు శోభతో ప్రకాశించే బృందావనం మనకి కేవలం 6 మైళ్ళ దూరంలో ఉన్నది. అక్కడికి పోదాం. బృందావనం మొత్తం ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన వనం అది. అంత పెద్ద వనంలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా రోజులు పట్టేసేది. అల్లిబిల్లుకున్న చెట్లతో ఉన్న కేకారణ్యం. అందుకే ఆ వనానికి పోదాం అనగానే అందరూ సంతోషం, శుభముహూర్తంలో బయలుదేరదాం అన్నారట. శ్రావణమాసమే వాళ్ళకి ఎప్పుడు, శ్రావణమాసంలో విదియనాడు బయలుదేరారు వాడంతా. శుభముహూర్తంలో అంతా కలిసి మొత్తం సామాన్లు సర్దుకుని భవనాలు వదిలేసి, ఇంకా నందగ్రామాన్ని వదిలేశారు, పెర్మనెంట్ భవనాలు వదిలేసి తాత్కాలిక సచివాలయానికి తరలిపోయారట పాప వీళ్ళంతా, ఎడ్ల బళ్ళ మీద వాటి మీద. శుభముహూర్తంలో తెల్లవారుజామున లేచారు, స్నానం చేశారు. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రయాణానికి ముందు పసుపు పూసుకుని కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత నగలన్నీ ప్రయాణంలో అలంకరించుకునేవారు. ఇప్పుడు అలా నగలు అలంకరించి కడితే దొంగల భయం వచ్చింది, కానీ పూర్వం తప్పక అలంకారం లేకుండా స్త్రీలు వెళ్ళేవారు కాదు, అప్పుడు కొంచెం భయం తక్కువ. అందుకని ప్రయాణం ఎంత బాగా సాగిందో పోతన గారు చెప్పారు. పసుపులాడి రోజ కుంకుమ పంక శోభిత లైల సబ్ద్ వసనలైక చభార చంపక దామలై సులలామలై పసిడి మాడల కాంతులర్రుల పర్వతేరుల మీద పింపెసగ బాడిరి వ్రేతలాహరి హేలలింపగు ఏలలం, హేలలింపగు ఏలలం. పసుపు పూసుకుని కుంకుమ పెట్టుకుని పంచస్థానేషు కుంకుమం ధృత్వా, 5 స్థానాలలో కుంకుమ పెట్టుకుని ప్రయాణమయ్యే స్త్రీలకి అశుభము రాదు, అశుభ వార్త వినరు, క్రూరమృగాల ప్రమాదం ఉండదు. 1, ఈ నుదుటి దగ్గర పాపిటి దగ్గరికి చేరాలి. ముందు పూర్వం సరిగ్గా మధ్యపాపిటి తీసేవారు ఆడవాళ్ళు, తీసి ఇటు ఇటు జుట్టు దువ్వుకుని ఆ మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకునేవారు, అది 1వ స్థానం. 2వది భ్రూమధ్యం, కనుబొమల మధ్యలో. 3వది కంఠస్థానం. 4వది వక్షస్థలం. 5వది నాభిస్థానం. ఈ 5 ప్రాంతాలలో ముత్తైదువులైన స్త్రీలు తప్పక కుంకుమ ధరించి తీరాలి అని అమ్మవారు స్వయంగా చెప్పినమాట, అంబిక శివుడి దగ్గర చెప్పినమాట. అందుకని అప్పటి నుంచి పెద్దలైన వాళ్ళందరూ దానిని ఆచారంగా పరివర్తనలోకి తీసుకుని, పరిగణనలోకి తీసుకుని అలాగే చేసేవారు. అందుకే ఇప్పుడు గోపికలంతా పసుపు పూసుకుని స్నానాలు చేసి ఈ 5 స్థానాలలోనూ కుంకుమ పెట్టుకున్నారు. మంచి మంచి జుట్టు వాళ్ళకి, ఒత్తుగా నల్లగా ఉన్న జుట్టు, కాలుష్యం లేని రోజుల్లో జుట్టు బాగా ఉండేదట. ఆ జుట్టుని ముడులుగా వేసుకుని, జడలు వేసుకుని, అందులోంచి కొంత జుట్టు వదులుగా పెట్టుకుని, అందులో చెంపక దామలై సంపంగి పూల దండలు పెట్టుకున్నారు. సంపంగి వాసన ఘుమఘుమలు ఆడిపోతూ ఉంటుంది కనుక స్త్రీల దగ్గర నుంచి దుర్వాసన వస్తే అది ప్రమాదము అని శాస్త్రం. అందుకని పూర్వకాలంలో శుచిగా స్నానం చేసి ఒంటి నుంచి సువాసన తప్ప దుర్వాసన రాకుండా చూసుకునేవారు. మనిషి దగ్గరికి వెళ్ళగానే చెమటకం పోస్తే కూర్చునేవాడు ఉపన్యాసం అనేది పక్కన కూర్చుని, అందుకని సహజంగా ఉపన్యాసానికి వచ్చే ముందు సువాసనతో రావాలి అని నేను చెప్పలేదు, ఇదంతా నేను శాస్త్ర ప్రమాణం చెబుతున్నాను, నా సొంత పెత్తనం కాదు. అందుకని వీళ్ళు కూడా సువాసన రావడం కోసమని ఈ చెంపక పుష్పాదులతో కూడిన దండలు ధరించారు. ఇంకా మెడ నిండా బంగారపు కాసుల పేర్లు వేసుకున్నారు. ఇంతంత మాడలట, పసిడి మాడలు, బంగారపు మాడలు. ఈ మాడలతో ఉన్న పతకములతో ఉన్న గొలుసులు వేసుకుంటే ఈ గొలుసుల్లో ఉన్నటువంటి కాంతి మెడ మీద పడి వాళ్ళ మెడలు బంగారపు రంగులో మెరిసిపోతున్నాయట. పసిడి మాడల కాంతులు అర్రుల బర్వ కంఠం మీద ప్రకాశిస్తూ ఉండగా అందరూ బళ్ళెక్కారు, ఎడ్ల బళ్ళు, గుర్రబళ్ళు ఎక్కారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు బండ్ల మీద ఎక్కగా, నడవలేని వృద్ధులంతా వళ్ళెక్కగా, నడవగలిగినటువంటి పిల్లలు, ఓపికన్నటువంటి ఇంకా గోపాలకులు, వీళ్ళందరూ కూడా బండ్లకి ముందు వెనక కూడా రక్షణగా కొమ్ము బోరాలు, ధనుస్సులు, కత్తులు, గొడ్డళ్ళు, ఆయుధాలు, ఈటెలు ఇవన్నీ పుచ్చుకొని కాపలాగా బయలుదేరారు. ఎంచేతంటే అవి క్రూర మృగాలు తిరిగేటటువంటి వనము కనుక. మధ్యాహ్న సమయానికి వీళ్ళంతా బృందావనం చేరిపోయారు. మంచి వేగంగా ప్రయాణం సాగింది. శుభశకునాలు అవ్వడం వల్ల ఇబ్బంది లేకుండా ప్రయాణం అయ్యింది. అసలు ప్రయాణం ఎంత సులభంగా సాగిందంటే ప్రయాణం చేసినట్టు అనిపించలేదట. ఎందుకో తెలిసినా, హరిహేళలింపగు ఏలలన్, కృష్ణుడి యొక్క లీలలన్నీ యశోద పాడింది. యశోతో పాటు కంఠం కలిపి పక్కవాళ్ళు పాడారు. కృష్ణుడు చిన్నప్పుడు చేసిన లీలలు ఉంటాయి కదా, కృష్ణానాయన చక్కగా మాట్లాడు, నువ్వు మాట్లాడితే ఎంత బాగుంటుందో, నీ పలుకులే బాగున్నాయంటే నడకలు ఎంత బాగుంటాయో, ఇంకా పాట పాడితే ఎంత బాగుంటుందో అంటూ కృష్ణుడిని పదే పదే సన్నుతించిందిట. మీరు ఎక్కడ చూడండి భాగవతంలో ఆ హరిహేళలింపగు ఏలలన్ అనే మాట ఎక్కువగా పోతన గారు వాడారు. మూలంలో కూడా అదే మాట వాడారు. అనగా శ్రీకృష్ణుడి యొక్క చేష్టలనే, ఆయన ఈ మూడేళ్లలో చేసినటువంటి లీలలనే వాళ్ళు పాటల కింద గుచ్చి రాసి, అవి కూడా ఎటువంటి భాషలో, ఏలపాటలు అంటారు, జానపదులు పాడుకునే పాటలు అన్నమాట. సహజంగా పల్లెటూళ్ళలో వాళ్ళు భాష తమాషాగా ఉంటుంది. ఆ జానపదుల యొక్క భాషలో వాళ్ళు పాటల కింద మార్చుకుని అప్పుడు పాడుతూ ఉంటే, ఎక్కడో సంస్కృతంలో పడితే ఉపయోగం లేదు, వ్రజ భాషలో పాడుకున్నారన్నమాట. ఎవరి ప్రాంతీయ భాషలో వాళ్ళు పాడుకోవడం ధర్మము అని శాస్త్రం. అందులో స్త్రీలు గనక చక్కగా చేసి గుచ్చి రాసి పాడుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళామనుకోండి, రావణుడు అంటే ఏతను కొంతరావు పాపం చేస్తే పరపర గోత్రం అంటారు. యమలోకం అంతే ఏతను కొంతరావు అని నేను ఒకసారి విన్నాను. చక్క నా పురాణానికి ముందు గురువుగారు మా పురాణం కూడా వినండి అని పాప అక్కడ ఉన్న అమాయకులంతా కూర్చోబెట్టి ఎంత చక్కగా ప్రేమగా వినిపించారు. పల్లెటూళ్ళలో విజయనగరం దగ్గర కొంతమంది శిష్యులు పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు నా ఉపన్యాసం అయ్యాక ఒక్క 5 నిమిషాలు మాది వినండి అన్నారు. వాళ్లల్లో వాళ్ళు వాళ్ళ భాషలో యమలోకం అంతే ఏతనుకుంటున్నావు పాపం చేస్తే పరపరకు వస్తారు అంటే ఇంకోసారి చెప్పన్నాను. ఇంతకీ యమలోకం అంటే ఏమనుకుంటున్నావు, పాపం చేస్తే పరపరకు వస్తారన్నమాట. నా పురాణం వాళ్ళు ఆ భాషలో చెబితే అసలు ఎంత బాగుందండి అది, నా పురాణం కంటే వాళ్ళదే బాగుంది. కాకపోతే నా వాళ్ళ పురాణం మీరు చెప్పించట్లేదు తప్ప, నిజంగా చెబుతున్నారు ఆహా అనిపించింది. అంటే మొత్తం ధర్మమే చెబుతున్నారు కదా. అలాగే భయ్ లక్ష్మణ్ పరేషన్ చేస్తుండవు అంటాడు తెలంగాణ వెళ్ళామంటే, వాళ్ళు ఎంతో చక్కగా చెబుతారు. అంటే లక్ష్మణ పరేషన్ చేస్తున్నాడు, హడావుడు పెడుతున్నావు అండానికి అనమాట. ఆయా ప్రాంతములను బట్టి అలా భాషలో వింటూ ఉంటే అన్ని మాండలికాల్లోనూ కూడా పరమాత్మ ఉంటాడు. ఈ మాండలికాలన్నీ కలిస్తేనే గొప్ప తెలుగు అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. చక్కగా తూర్పుగోదావరి వెళ్ళామంటే ఆయ్ ఆయ్ అంటాడనమాట, వద్దు అండానికి అనమాట. అప్పుడు అది ఎంత బాగుంది, అది వినగానే మీకు ఎంత నవ్వు వచ్చింది. ఇటువంటి భాషలో పాటలు రాసి పాడుకున్నారు వాళ్ళు. ఆ మాట చెప్పాడు ఇక్కడ భాగవతంలో, చిరు చిరు నగ ఒల్ల చిలికే తండ్రి మురిసితి నయ్యా పుణ్యము పండి, చిరు చిరు నగ ఒల్ల చిలికే తండ్రి మురిసితి నయ్యా పుణ్యము పండి, నవ్వులే ఇంతగా తీయనైనవి పలుకులంతగా మధురములగునో చెవితొందరపడా మది సంబరపడే ముచ్చట తీరా మాటలాడరా, చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసితి నయ్యా పుణ్యము పండి, యదువాలా గోపాల అందెల్లు గల్లన ఇటురారా, యదువాలా గోపాల అందెల్లు గల్లన ఇటురారా, చక్కని నాన్న టక్కులు మాని, చక్కని నాన్న టక్కులు మాని అక్కున జేరి అమ్మానరా, చక్కని నాన్న టక్కులు మాని అక్కున జేరి అమ్మానరా, అల్లి బిల్లి జాబిల్లి ఆటల నిన్ను దూచి మురిపింపవేడితీరా, యదువాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా, యదువాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా, కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టి
పెట్టారా అమ్మ అంటోంది యశోద. బండిలో కూర్చున్నంతసేపు గోకులం విడిచి ఎందుకు పెడుతున్నావు తెలుసా, నీ వల్లే. ఎందుకని, కొంటెవాడ నీ తుంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా. ఇప్పుడు ఆయన సమాధానం ఏమిటో తెలుసా, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారు కదమ్మా. అల్లరి చేయకపోతే పిల్లలు ఇంటికి అలంకారమా? అల్లరి చేయని పిల్లలకి అనారోగ్యం ఉందని లెక్క. రోగాలున్న పిల్లలు అలా మన్ను తిన పాములో పడి ఉంటారు. అదే ఆరోగ్యంగా ఉన్నవాడు, చురుగ్గా ఉన్నవాడు, బుద్ధిమంతులైతే చక్క చక్క పరిగెడుతూ ఆటలాడతారు. ఏమి ఆడకుండా అలా కూర్చుంటే వాడు ముసలాడని అర్థం. నేను పసివాణి కదా అంచేత అల్లరి చేసే పిల్లలే అలంకారం తప్ప అల్లరి చేయని పిల్లలు ఇంటికి అలంకారం కాదు అన్నదట ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాట విని ఆవిడ పొంగిపోయింది. ఇలా పాడుకుంటూ వెళ్ళడం వల్ల శ్రమ తెలియకుండా బృందావనం చేరారు. ఒక్కసారి బృందావనం రాగానే అంత ఎత్తు బండిలో నుంచి బలరామకృష్ణులు తల్లిదండ్రుల మాట వినకుండా కిందకు దూకేశారు. అంత ఆనందం కలిగింది. అబ్బా, యుగ యుగములుగా ఈ ప్రాంతం మా కోసం తపస్సు చేస్తోంది. ఈ బృందావనం అని పేరు కలిగిన ఒకనొక సుందరి, ఈ అరణ్య సుందరి మా కోసం కాచు కూర్చునున్నది. ఎన్నో యుగములుగా తపస్సు చేసి కృష్ణ ఈ ప్రాంతంలో అడుగు పెట్టవా, నీ పాదస్పరిశతో మమ్మల్ని పవిత్రం చెయ్యవా అని ఎదురు చూస్తోంది. పాపం దాన్ని రక్షిద్దాం అనుకుని ఆ బృందాసుందరిని, ఆ అరణ్య సుందరిని రక్షించడం కోసం అన్నట్టుగా టక్కున కిందకు దూకేశాట ఆయన. చెందిరి బలమాధవులు, చెందిరి బలమాధవులభినందించుచు పరమ పావనము ఉదల్చిత కాళిల్ది సంజీవనము బృందావనము మునీంద్ర బృందావనము. ఈ బలరామకృష్ణులు అందులో నుంచి కిందకి దూకారు. ఆ నేలని ఒక్కసారి సాష్టాంగపడి ముద్దు పెట్టుకున్నారు. మొదటిసారిగా ఎప్పుడైనా ఒక పవిత్ర ప్రాంతంలోకి అడుగు పెడితే సాష్టాంగ నమస్కారం చేయాలని పేరు. ఎప్పుడైనా మొదటిసారి వేదిక ఎక్కాడనుకోండి, దాన్ని ముద్దు పెట్టుకోవడమో నమస్కారం చేయటమో చెయ్యాలి. అది పవిత్ర భూమి కనుక. మొదటిసారి తీర్థయాత్రకి వెడితే వెళ్ళగానే ఆ నేలకి రెండు చేతులు జోడించి నమస్కరించాలి. మీరాబాయి బృందావనం వెళ్ళింది. ఒక్కసారి బృందావనం వచ్చిందని తెలియగానే పడవలోంచి కిందకు దూకి ఆ ఇసుకని కళ్ళకద్దుకుని రెండు చేతులు ఆంచి పూజించి పులకించిపోయింది. ఆ ఇసుకంతా నెత్తికి రాసుకుంది. జ్ఞానులు ఎప్పుడూ కూడా పవిత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు లేదా ఆ పవిత్ర స్థలం గుండా మొత్తం దేశానికి ఉపకారం జరుగుతున్నప్పుడు దానికి నమస్కారం చేస్తారు. దానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి గారు వెళ్లే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ దండం పెట్టి ముద్దు పెట్టుకుని వెళ్ళాడు ఆయన. అది జ్ఞాన లక్షణం అని శాస్త్రం. అందుకే ఇంతటి పరమాత్ములైన బలరామకృష్ణులు ఆ ఇసుకలో చేతులు పెట్టారు. ఆ ఇసుక తీసి కళ్ళకు పూసుకున్నారు. ఆనందంతో పొల్లిగింతలు పెట్టారు. దాంతో బృందాసుందరి, ఆ వన సుందరి పులకించిపోయిందనమాట. ఆహా, శ్రీకృష్ణుడు అడుగు పెట్టాడు, ఇంకా నా జన్మ చరితార్థమైంది, యుగాంతం వరకు నేను వచ్చే భక్తులని అనుగ్రహిస్తాను అనుకున్నదట ఆ వనసుందరి, ఆ వనదేవత. ఇప్పుడు ఆయన మళ్ళీ తన దృష్టిని ఎలా ప్రసరింపచేశాడు, ఎదురుగుండా ఉదంచిత కాళింది సంజీవనమున్, మంచి నిర్మలమైన జలముతో ప్రవహిస్తున్న కాళింది నది కనపడింది. సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల వైవస్వతమను అనే కొడుకు, తర్వాత యమధర్మరాజు గారు, ఆ తర్వాత కాళింది, అదే యమున అనేది అనమాట. యమున అనే ఒక కూతురు పుట్టారు. ఆ యమున అనే కూతురే మరో పేరు కాళింది. ఆవిడ నదిగా ప్రవహించింది శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల. అందువల్ల ఆ కాళింది సంజీవనాన్ని, నిరంతరం ప్రవహించేటటువంటి ఆ యమున నదిని, జీవనదిని చూచాడు, దానిని దీవించాడు. ఓ సూర్యపుత్రిక, తొందరలో నువ్వు నాకు భార్య అవుతావు అన్నట్టుగా దీవించాడు. ఎందుకంటే 8 మంది భార్యలో కాళింది అనే పేరుతో ఈవిడ తర్వాత భార్య అయింది ఆయనకి. యమునా నది నది కింద ఉంటుంది, స్త్రీగాను మారగలదు కనుక. అలా కాళిందిని చూచి పులకించి దానిని దీవించాడు. ఇక బృందావనం, మునీంద్ర బృందావనం, మునుల యొక్క సమూహములు నిరంతరం తపస్సు చేసి తరించేటటువంటి ప్రాంతం. అందుకే వాళ్ళు ఆటలాడడం మొదలుపెట్టారు. బళ్లతో వచ్చారుగా వీళ్ళంతా. ఆ ఎడ్లబళ్ళు అర్ధచంద్రాకారంలో పెట్టారట. అర్ధచంద్రుడు ఎలా ఉంటాడో అలా బళ్ళు పెట్టి బళ్ళ కిందే తాత్కాలికంగా డేరాలు వేసుకుని భోజనాలు వండుకు తిన్నారు. తర్వాత కేవలం 6 నెలలలో కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మంచి మంచి వసతి భవనాలు కట్టుకోగలిగారు. అంత తొందరగా ఎవరు కట్టలేరట. రాతితో కూడిన భవనాలు కట్టుకోగలిగారటండి వాళ్ళు. కృష్ణుడి యొక్క అనుగ్రహం ఎటువంటిదంటే, ఎంతో పూర్వం వాళ్ళు చెట్టు కొమ్మ ఈడ్చుకురావాలంటే 10 మంది ఈడ్చుకొచ్చేవారు. కానీ కృష్ణానుగ్రహం వల్ల పెద్ద పెద్ద గండశిలలు కూడా అవలేలుగా చేత్తో ఎత్తి అక్కడ పెట్టేవారట. తెల్లారి ఇల్లు కట్టుకుందాం అని రాళ్ళు అక్కడ పెట్టేసరికి పొద్దున కల్లా ఆ రాళ్ళు చక్కగా చెక్కబడి పిల్లరసు వేసినట్టుగా స్తంభాలు నిలబడిపోయి వాటి మీద మళ్ళీ పెద్ద పెద్ద స్తంభాలు నిలబడి మళ్ళీ వాటి మీద అడ్డంగా గండశిలలు పేర్చబడి పెద్ద భవనం ప్రత్యక్షమయ్యేదట. రాత్రికి రాళ్ళు అక్కడ పెడితే పొద్దునకి బిల్డింగ్ సిద్ధం. ఇంకా ఆయన అనుగ్రహం ఎలా ఉందో ఆలోచించండి. వీళ్ళకి అనుమానం వచ్చేది, మనం రాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే పొద్దుట వాటిని చెక్కి కష్టపడి రోజుల తరబడి భవనం కట్టుకుందాం అనుకుంటూ ఉంటే రాత్రికి రాత్రి భవనం తయారవుతోంది. మనం ఏమైనా భ్రమపడ్డామా, లేక రోజులు ఎక్కువ గడిచిపోయాయా, మనమే కట్టేసుకున్నామా? కృష్ణుడి యొక్క మాయ ఎటువంటిదంటే వాళ్లే కట్టుకున్నారేమో అనుకునేవారు వాళ్ళు. కట్టిపెట్టింది ఆయన. అయినా సరే మనం కట్టేసుకున్నామేమో, మనకి ఈ మధ్యన నిద్రట్లో నడిచి అలవాటు వచ్చేసిందిగా, ఈ కృష్ణుడు వచ్చాక అలా పెచ్చలో రాత్రికి రాత్రి కట్టుకున్నామేమో అనుకున్నారు తప్ప ఇది కృష్ణుడి మహిమని గ్రహించలేకపోతున్నారు. లీలలు రెండు రకాలు, రసం భౌతిక రసమని చైతన్య రసమని పేరు. భౌతిక రసం అంటే ఏమిటి, ఆనందం కలుగుతుంది కానీ అజ్ఞానం కూడా అందులో ఉంటుంది కనుక పరమాత్ముడు చేసే పనులు మేమే చేస్తున్నామేమో అనుకుంటారట. ఎక్కువ మంది మానవులు భూలోకంలో అలాంటి రసాన్ని పొందుతారు. ఏదన్నా పని చేశాక ఇదంతా పరమాత్ముడు చేయించాడు అండమని, నేను చేశానండో, నేను చాలా కష్టపడి బిల్డింగ్ కట్టించానండి, నేను ఇంత కష్టపడి వ్యాపారంలో పైకి వచ్చానండి, లేదా నేను కష్టపడి చదివానండి అంటాడు. వీడి మొహానికి ఎంత కష్టపడితే మాత్రం యక్షాలు వస్తాయా? ఆయన అనుగ్రహం లేకపోతే. భౌతిక రసము అనే పేరు ఎందుకు వచ్చిందంటే తన కష్టమని భావించి అది తన చమత్కారముగా తన కృషిగా భావించి ఎవడైనా ఆనందం పొందితే ఆ రసం భౌతిక రసం. చైతన్య రసం అంటే ఏమిటి, అన్ని పనులు తను కష్టపడి చేసినా నేను కష్టపడి చేసినంత మాత్రము చేత ఈ పని అవ్వదు, నా చేత ఈ పని చేయిస్తున్న ఒక శక్తి ఉన్నది, అది చిచ్చక్తి, ఆ చిచ్చక్తియే పరమాత్ముడు, ఆయన వల్లయే ఈ పనులు అవుతున్నాయి అని భావించి ఫలితం ఆయనకి సమర్పిస్తాడు. అప్పుడొచ్చే ఆనందానికి చైతన్య రసం అని పేరు అన్నమాట. ఈ రెండూ కలిపితే భాగవతం. అందుకే భాగవతానికి ఏమని పేరు, రసం. రోజు నేను మీకు ఏం చెబుతున్నాను, పిబత భాగవతం రసమాలయం, రసమునకు నిలయమైన భాగవతమును త్రాగండి, చెవులతో త్రాగండి. భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు. భాగవత పురాణం అనేటటువంటి ఒక ఫలం ఉన్నది, ఆ ఫలరసాన్ని ఆస్వాదించండి. ఈ రసం మామూలు రసం కాదు, మామిడికాయ రసం లాంటిది కాదు, ఇది చైతన్య రసం. ఆత్యంతిక ఆనందం కలిగించేది అంటే అత్యంతమైన శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి రసం. అటువంటి రసం కాబట్టి ఇందులో ఎప్పటికప్పుడు రకరకాల భావనలు కలిగేవి. కాకపోతే ప్రస్తుతానికి ఈ గోపాలకులు గోపికలు భౌతిక రసంలోనే ఉన్నారు. పనులు జరుగుతూ ఉంటే మేమే చేసాము అనుకునేవారట. మొత్తం మీద వాళ్ళు భవన ప్రవేశం చేశారు. అక్కడికి రాగానే శుభముహూర్తంలో కృష్ణుడు అన్నాడు, ఇంతకాలమును మేము ఇంట్లోనే కూర్చున్నాం, ఇంకా మేము చిన్నపిల్లలమేమిటి, మేము కూడా అడవికి వెళ్ళి దూడలు మేపుకొస్తాం అన్నారట. పెద్ద పెద్ద ఆవులనేమో పెద్దవాళ్ళు మేపుతారు, చిన్న దూడలు ఉంటాయి. ఆ దూడల మేపడం ఎంత ముచ్చటగా ఉంటుందో, మన గోసంరక్షణ చూశారుగా రోజుల లోపల, నేను చెప్పాక మీరు అంతా శ్రద్ధగా వెళుతున్నారు, మీకు తప్పక సకల శుభాలు లభిస్తాయి. ఏం హడావుడంటే సాయంత్రం పూట ఒక 5 నిమిషాలు లేటుగా పెడితే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. 5:30 నుంచి పాపం 6:30 మధ్యలో మాత్రం శ్రద్ధగా వస్తున్నారు. అందులో పెద్దావు పక్కనే ఒక బుల్లి లేగదోడు ఉంటుంది, ఓ బుజ్జిబాబు, విజ్జుబాబు అనమాట. అది చూస్తే ఎంత ముచ్చట వచ్చేస్తుందో, సాయంత్రం పూటే కడుతుంది ఆవిడ, పగలు కట్టదనుకుంటాను. ఆ తెల్లదోడ తల్లి పక్కనే ఉంటుంది, నేను వెళ్ళగానే ఆప్యాయంగా వచ్చేస్తుంది. దానికి ఇంత ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ అజీర్ణం కదా, చిన్నపిల్లలకి తెలియదు కనుక ఎక్కువ తినేస్తారు. చిన్ని బెల్లముక్కో ఒక్క గడ్డి పరకో పెడితే ఈలోపు వాళ్ళ అమ్మకి కంగారే, దీనికి కంగారే. అది చెయ్యి నాకితే, ఆ ముట్టితో నాకితే ఏదో తెలియని ఒక చైతన్యం చేతికి కలుగుతుందండి,